రోగులకి చెప్పాడు అనుకోండి, మరీ తీవ్రమైన రోగులకి మినహాయింపించాడు. అందుకే ఒకటికి రెండు సార్లు ఇందులో మర్త్యునకు నిజేచ్ఛ చేయజనకు రోగము పొందిన ఎప్పుడు అప్పనులు. ఆరోగ్యం బాగాలేని వాడు ఉంటాడు, ఈ శరీరం పనిచేయకుండా ఉంటుంది. మెడికల్ షాపులా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, మొబైల్ మెడికల్ షాప్ అని పేరెట్టాను ఈ మధ్యకాలంలో. ఏం చేస్తాం మరి, కర్మయోగం వల్ల కలియుగంలో ప్రతివాడు ఒక మొబైల్ మెడికల్ షాప్, కదులుతున్న మందుల షాప్ అన్నమాట. ఆ మందులు పెడితే కానీ బతకలేడు, ఆ మందులకి ఆహారం పడాలి. ఆహారం సరిగ్గా లేకపోతే మెత్తని ఏ ఇడ్లీ లేకపోతే పాపం బ్రతకలేని స్థితి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలాంటి మందులు వేసుకునేవాడికి మాత్రం తన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ తక్కిన వాడు మాత్రం రాత్రి భుజించరాదు. ఒకటి తినవలసి వస్తే పితృశేషమే తినాలి. ఇంకో గొప్ప మాట చెప్పాడు, కామ సంబద్ధ మనస్కుడై తిరిగి భామల కూడిన తత్పితువ్రజం బిద్ధ గుణాడ్య ఉండు నెలయల్లను రేతమునన్ను నంగుతుంది. పొరపాటును కూడా కాముకుడు కారాదు. పొరపాటును ఆ రోజు స్త్రీ సంగమం చేస్తే ఒక నెలంతా కూడా ఈ పితృదేవతలు ఆ రేతస్సు అనే కుండల్లో పడిపోతారు పాపం. నెలయల్లను రేతమునన్ను నంగుతుంది అంత స్పష్టంగా చెప్పారు. అందుకే నియమబద్ధంగా బ్రతకాలి. అలాగే పితృదేవతలకి శుక్లపక్షం కంటే కృష్ణపక్షం చాలా మంచిది. అందువల్ల పితృదేవతలకి సహజంగా ఎప్పుడైనా పొరుగు రెళ్ళినప్పుడు కృష్ణపక్షంలో తద్దనం పెట్టడం మంచిది. అది మన చేతిలో లేదనుకోండి, వాళ్ళ తీతి ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టాలి. పూర్వాహ్నంబు కంటే అపరాహ్నంబు ముఖ్యంబు. ఎప్పుడు 12 లోపు శ్రాద్ధం పెట్టకూడదు. ఒక్క విదేశ ప్రయాణం ఉన్నప్పుడు తప్ప, యాత్రలకు వెళుతున్నప్పుడు తప్ప ఎప్పుడు పొరపాటును కూడా 12 లోపు పెట్టకూడదు. అందుకే అపరాహ్నం ఇవ్వాలి అని. అందుకే ఉదయం 9 దాకా పంచం ఉంది, 9, 10 దాటిన తర్వాత షష్ఠి వచ్చింది. షష్ఠి నాడే తల్లికో తండ్రికో తద్దినం పెట్టాలి. అప్పుడు మధ్యాహ్నం పూట షష్ఠి ఉన్నదే చూడాలి. 11 దాటాక వచ్చిందంటే అది పెట్టేయమన్నారు. ఎందుకని, పితృదేవతల కార్యక్రమం ఎప్పుడు అపరాహ్నంలో చెయ్యాలి గనక. మధ్యాహ్న సమయంలో విశ్వే దేవతలకు ఇరువురను పితృదేవతలకు మువ్వురనతి భక్తి నొనర్పవలయునధిక శ్రద్ధన్. విశ్వే దేవతాస్థానంలో ఇద్దరిని, పితృదేవతాస్థానంలో ఒకడిని వెరసి ముగ్గురికి తక్కువ కాకుండా అన్నం పెట్టాలి. కనీసం ఒకవేళ దారిద్ర్యం ఉంటే అటొకడు ఇటొకడిని పెట్టాలి. అది కూడా ప్రదక్షిణము అప్రదక్షిణము అనే పేరుతోటి అన్నం వడ్డించేటప్పుడు చెయ్యి ఇలా తిప్పి పెట్టాలి దాని మీద. అందుకే మీకు చూడండి, విస్తరాకు మీద అన్నం పెట్టేటప్పుడు చెయ్యి తిప్పించి ఇలా పెట్టించి అప్పుడు అన్నం పెడతారు. అనగా కుడి చెయ్యి ఏమో పైకి, ఎడం చెయ్యి కిందకి ఉండేలా చేసి అప్పుడు వాళ్ళ విస్తరిని తాకించి పితృదేవతలకు అన్నం పెట్టించాలి. ఈ భోజనాలు పెట్టేటప్పుడు కనీసం 3 పిండములు వరుసగా పెట్టాలి. ఈ పిండముల మీద ఆ పిండం కలపగా వచ్చిన మెతుకులు వరుసగా మిగతావి శేషము అని పెడతారు. శ్రాద్ధకాలంలో 12 లోపు కనుక ఒకవేళ శ్రాద్ధం పెట్టినట్టయితే అది పితృదేవతలకు అందదు గనక, అలాంటప్పుడు ఏం చేయాలట, వెండిని దానం చేయాలట. ఒకవేళ 12 గంటల లోపు పిండ ప్రదానము చెయ్యవలసి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో. ఇవాళ కలియుగం మన చేతుల్లో ఉండడం లేదు, ఏదో కారణం చేత ప్రయాణం అవ్వాలి. అసలు ప్రయాణం అందుకే పితృకార్యం నాడు చేయకూడదన్నారు, కానీ కర్మగారి వెళ్లాల్సి వచ్చింది. 12 లోపు పిండ ప్రదానం చేయాలి. అప్పుడు కొంచెం వెండి దానం చేస్తే, రజత దానం చేస్తే ముందుగా పిండము పెట్టడం వల్ల వచ్చే దోషం పోతుంది. సంధ్యావందనం కూడా అంతే. సంధ్యావందనం కరెక్ట్గా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యోదయంలో చేయాలండి, కానీ కుదరడంలా. అప్పుడేం చేయాలి, సంవత్సరానికి ఒకసారి 3 అన్నదానం చేస్తే ఈ కాలలోపము వల్ల సంధ్యావందనములో మనకి జరిగే అపచారం తొలగిపోతుంది, అది ఉపచారం అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం 3 అతిథులకి అన్నదానం చేయాలి. అప్పుడు అది సంధ్యావందనానికి లోపానికి సమయలోపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. శ్రాద్ధకాలంలో ఉండి తీరాలట 3, ఆ 3 అత్యంత పవిత్రమట. ఈ 3 పవిత్రములు, ఇవి ఉండి తీరాలి. ఏమిటా 3? శ్రాద్ధములయందు విను పవిత్రములు 3 కొతపకాలంబు తెలలును కూతు కొడుకు. మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పింది ఆవిడ, నాయనా శ్రాద్ధం పెట్టేవాడు పవిత్రమైన 3 వస్తువులు ఉండేలా చూసుకోవాలి. అందులో ఒకటి కుతపకాలం, అంటే 12 గంటలు దాటిన కాలం, 12 దాటాక శ్రాద్ధం పెట్టు, అది ఒకటి ఉండవలసింది. 2, తెల్లలు నువ్వులుండి తీరాలి, ముడి నువ్వులు నల్ల నువ్వులు ఉండి తీరాలి. 3, కూతు కొడుకు, చచ్చిపోయిన ఆ స్త్రీయో లేక పురుషుడి యొక్క కూతురు కొడుకు. ఇందాక చెప్పగా దౌహిత్రుడు, కూతురు యొక్క కొడుకు ఉండాలి. ఒకవేళ కూతురు కొడుకు లేకపోతే ఈ 2 ఉన్న చాలు, ఆ శ్రాద్ధం పవిత్రం అవుతుంది. ఏమేంటది, మధ్యాహ్నం దాటిన సమయం ఉండాలి, సమయం 12 దాటాలి, నువ్వులుండి తీరాలి. నువ్వులు లేకుండా ఉంటాయా అని అనుమానం. తీర్థయాత్రలో నువ్వులు అయితే ఎవలతో పెడతాం కదా మరి, అందుకని ఒకవేళ ఎవరు కూడా విడిచిపెట్టచ్చు కానీ ఉత్తమం నువ్వులు. ఇంకా మూడు పనికిరవట అనగా దాతృభోక్తలకు వర్జ్యములు మూడు, తినేవాడు పెట్టేవాడు అంటే శ్రాద్ధం పెట్టేవాడు భోక్తగా వచ్చినవాడు ఈ ఇద్దరూ కూడా మూడింటిని విడిచిపెట్టాలి. ఏమిటది? తెరువు నడుచుట, కినుక వేగిరమనంగా. శ్రాద్ధమైన వెంటనే ప్రయాణం అవ్వకూడదు. తెరువు నడుచుట అంటే ప్రయాణం, ప్రయాణం నిషిద్ధం. అందుకే తద్దినం పెట్టేసి వెంటనే రాత్రికి రాత్రి వెళ్ళిపోతా అనకూడదు. ఈ మధ్యకాలంలో అన్నదమ్ములు ఏం చేయడం మొదలెట్టారనమాట, పొద్దున్నే దిగుతాడు రైల్లోంచి హైదరాబాద్ నుంచి, తమ్ముడు శ్రాద్ధం పెడుతున్నావో వస్తానంటాడు. పొద్దున్న రావడం, టకటకటక తద్దినం పెట్టేయటం, రాత్రికి రాత్రి ప్రయాణం అవ్వడం. అంతకంటే పెట్టపో, వాడు రాకపోయినా పర్వాలేదు కానీ మహాపాపం, గుర్తుపెట్టుకోండి. తెరువు నడుచడానికి ప్రత్యేకంగా ఆ రాత్రికి ప్రయాణం పనికిరాదు. ఇంక రెండవది కినుక, తద్దినం సమయంలో కోపం పొరపాటు పనికిరాదు. ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కాస్త విడదీసినైనా 10 మందికి వాట్సాప్లో పంపితే కొంతమంది అయినా బాగుపడతారు. తద్దినంలో ఖచ్చితంగా విడిచిపెట్టవలసినవి ఏమిటనమాట, తద్దినం పెట్టిన రాత్రి ప్రయాణం పూర్తిగా నిషిద్ధం. రెండవది తద్దినం సమయంలో కోపం, దానంత ప్రమాదం మరవట్లేదు. అందుకే అసలు శ్రాద్ధం పెట్టేవాడు ఆ పూట ఎంత శాంతంగా ఉండాలో తెలుసా, చీటికి వాడికి కోపంతో దుర్వాసుల్లో ఉంటే వీడు పెట్టిన మొత్తం శ్రాద్ధం అంతా వ్యర్థమైపోతాడు. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా అతిశాంతంగా ఉండాలట. ఒక్కోసారి బ్రహ్మగారు విసుక్కున్నారనుకోండి, అది పరీక్ష మనకి. ఆయన విసుక్కోవడం కాదు, వాడు ఎందుకు విసుక్కుంటారు, వీడు కోపగిస్తాడా లేదా అని పరీక్షిస్తారట. అప్పుడు మనం చేతులు కట్టుకుని ఉండాలి. ఆ సమయంలో భార్యామణి ఏమన్నా మాట్లాడకూడదు, భర్త ఏమన్నా భార్య మాట్లాడకూడదు, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు ఎంతో శాంతంగా ఉండాలి. అలా ఉంటే ఆ శ్రాద్ధం బాగుంటుంది. కనుక రెండవ నిషిద్ధం ఏమిటి? కోపం. ప్రయాణం పనికిరాదు, కోపం పనికిరాదు. మూడవది వేగిరమనంగా, తొందర పెట్టకూడదు, కానీ చేయండి 10 నిమిషాల్లో అనకూడదు. ఆయన ఎంతసేపు చేస్తే అంతసేపు చేయించుకోండి ఆయన్ని. కానీ నాయన నీ పెద్దలు తరిస్తారని ఆయన కానీ అనకండి. మీకు నీరసంగా ఉంటే ముందే రహస్యంగా లోపలికి వెళ్ళి పాలు తాగడం దోషం కాదని శాస్త్రం చెబుతున్నది. ఎక్కువ వద్దు, ఒక బిందుడు తాగి మొదలెట్టండి ఆయన. అలాగే మళ్ళీ బిందుడు తాగిన తర్వాత మళ్ళీ కూర్చుని 5 నిమిషాలకు ఒకసారి పరిగెత్తకుండా కాస్త ఏదో శరీరానికి తగినట్టుగా స్వీకరించండి. ఇంకోటి చెప్పనా, పాలు శ్రాద్ధం పాడు చేయబట్ట. ఒకవేళ నీరసంగా ఉన్నవాడు పాలు తాగచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మజ్జిగ తాగకూడదు. శ్రాద్ధం పెట్టేవాడు ఎంత కళ్ళు తిరుగుతున్నా మజ్జిగ మాత్రం చాలా ప్రమాదం. ఆ పూట మజ్జిగని డైరెక్ట్గా తాగడం తాగాడంటే అది మద్యంతో సమానం, కనుక అది ప్రమాదం. తర్వాత చోళ్ళు అంబలి ఈ తాగుతారు సార రాగిజావని, ఇటువంటి చోడిజావ పొర్రపోటను కూడా శ్రాద్ధం నాడు వాడకండి సుమా. ఆ రాగిజావ ఆ చోడిజావ ఆ రోజు తాగారంటే పితృదేవతలకి అన్యాయం చేసిన వాడు అయిపోతాం అంటే, అది పరమ భయంకరం దోషం అది. ఇంక తద్దినంలో ఎంత గొప్ప వస్తువు ఒకటి చెప్పారు, రజత పాత్ర చెయ్యము, రజత కీర్తనమును, రజత దర్శనంబు, రజత కథయు, అనగా రజతదానమును పితృకోటికి శ్రాద్ధవేళకడు ప్రశస్తమండ్రు. శ్రాద్ధంలో అత్యంత పవిత్రం, ప్రశస్తం, శ్రాద్ధం వల్ల మనకి మంచి ప్రయోజనం వచ్చేలా చేసేవి వెండిని పొగడ్డం, వెండి పాత్రలు వాడడం, వెండి పదే పదే చూడడం, వెండి యొక్క పుట్టుక తెలుసుకోవటం, వెండిని దానం చేయటం. అంటే మొత్తం మీద వెండి మయం. వెండి అంటే దేవతలకి, పితృదేవతలకు ఇష్టం. కాబట్టి మనం ఎంతసేపు వెండి వాడామంటే ఇంకా పితృకార్యం చాలా పవిత్రం అయిపోతుంది. అందుకే పూర్వం చక్కగా రాగి పాత్రలు వాడేవారు కాదు, బంగారం వాడేవారు కాదు, వెండే వాడేవారు. ఆచమనానికి పంచపాత్ర వెండి, ఉద్ధరిణి వెండి, అరివేణం అది వెండి, దానం వెండి చెయ్యండి, అస్తమానం వెండిని చూడండి. ఈ విధంగా వెండి వెండి అంటే ఎంత మొండి నరకంలో కూడా ఉన్నవాడైనా సరే ఉత్తమ గతులకు వెళ్ళిపోతాడు. అందుకని వెండిని వాడాలి ఆ రోజున. శ్రాద్ధమునకు వెండి అంత ఉత్తమం మరొకట్లేదు. శ్రాద్ధ సమయంలో అస్సలు బంగారం ధరించకూడదు. స్త్రీలు తమ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రంబు దక్క తక్కిన ఏ సువర్ణాభరణం ధరించకూడదట. ఆ ఇంట్లో పితృకార్యం చేసి ఆయన భార్య మొదలైన వాళ్ళు, ఇంక వీళ్ళు కూడా చేతుకొని ఉంగరాలు తీసి పక్కన పెట్టేయాలి. అందుకే దర్భలు పెడతారు ఆ పూట. బంగారమేమో దోషం, వెండేమో ప్రశస్తం. అందుకే వేలికి వెండి ఉంగరం ఉంటే తీయకూడదు, బంగారం ఉంగరం ఉంటే కాసేపు నేను ఉంటాను అక్కడ నాకు ఇచ్చేసి పట్టుకోమన్నట్టు పర్వాలేదు, ఏం పట్టుకెళ్ళను, నన్ను బ్రహ్మగారిని నమ్మండి, వీళ్ళకి ఇది అనుమానం కదా ఈ ఉంగరం అడిగిస్తే ఏం చేస్తాడనని. ఈ ఏం చేసుకుంటారు ఎవ్వరూ పెట్టుకెళ్ళు. ఎంత బంగారం ఉన్నా చివరికి ఎక్కడ వదిలేసి వీడు ఒక్కడూ పోవలసిందే. మన వెంట వచ్చే అసలైన బంగారం, మనం చేసిన పుణ్యం, ఈ దౌర్భాగ్యపు సంపదలు ఏవీ రావు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అందువల్ల వాటి మీద ఉన్న భ్రమ విడిచిపెట్టండి. ఎవడి మీద నమ్మకం లేకపోతే లోపల దాచేయండి. మొత్తం మీద బంగారం విడిచిపెట్టి వెండిని పెట్టుకోవటం, వెండి కీర్తనం, వెండి పాత్రలు వాడటం చాలా మంచిది. దర్భలు అత్యంత పవిత్రములు. ఇంకా ఏమేం పెట్టాలో చెప్పారు. తిల్లలు, నువ్వులు, ఎవలు, ఇవి ఇష్టం. తిల్లలంటే అలాగ నువ్వులు నీళ్లు విడిచిపెడతాం. ఇవి కాకుండా వండడానికి పనికొచ్చే ధాన్యములు ఉంటాయి, నువ్వులతో చేసేటటువంటి వంటకములు పితృదేవతలకు ఇష్టం. అందుకే నువ్వుల యొక్క పచ్చడి చేస్తారు. తప్పక నువ్వుపప్పు పచ్చడి వేస్తారు తెలిసిన పితృకార్యంలో. ఎవలతో చేసిన పదార్థములు అంటే పితృదేవతలకు ఇష్టములు. గోధుమంబులు, గోధుమలతో చేసిన అప్పాలు. అప్పాలంటే గోధుమలతో చెయ్యాలి. గోధుమలు ఎటువంటి గోధుమలు? అవి ఎర్ర గోధుమలు కానీ తెల్ల గోధుమలు కానీ. అందుకే ఇప్పుడు బొంబాయి రవ్వ అనేది తెల్ల గోధుమ నూక. ఆ నూకతోటి అప్పాలు చేస్తారు, సజ్జప్పాలని. అవి మంచివి కాబట్టి గోధుమలు, గోధుమల చూర్ణము, వాటితో చేసే పిండి వంటలన్నీ దేవతలకు ఇష్టం. పూర్వకాలంలో గోధుమలతో చేసిన పూరీలు కూడా అందుకే పిండి వంటలుగా వేశారని వ్యాసుని తద్దినానికి పిలిచేట్టు ఒక ఆయన. అందులో ఈ గోధుమ పిండితో తయారు చేసినటువంటి పూరీలు వేశారట. ఆయన ఎంతో ఆనందపడ్డట. దాంతో పితృదేవతలు తరించారట. గోధుమలు అంటే ఇష్టం. తెల్లలు, ఎవలు, గోధుమములు. గొర్రలు అంటే నల్లావాలు. నల్లావాలతో కూడా చట్నీ చేస్తారు. ఆవాల చట్నీ చేస్తారు. ఆవ పిండి వేయటం చాలా మంచిది. ఏ అరటికాయ కూర చేసామనుకోండి, అటువంటిప్పుడు అందులో ఏం చేయాలన్నమాట, ఈ నల్లావాల పొడి వేస్తే, లేక నల్లావాలు బాగా ఆవ పెట్టి దాంతో కూర తయారు చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ఆవఘాట్ అంటే పితృదేవతలకు ఇష్టం. కోవిదారములు, ఇంకా కోవిదారములు, కాంచనములని ఒక ధాన్యాలు ఉన్నాయి, ఇంతంత గింజలు ఉంటాయి, ఆ ధాన్యాలు ఇష్టం. ముద్గములు, ముద్గములు అంటే పెసలు. పెసలు, పెసరపప్పు చాలా ఇష్టం. సహజంగా పితృకార్యక్రమాలకు చాలామంది పెసరపప్పే వండుతారు. ఒకవేళ పెసరపప్పు లేకపోతే కందులు, పప్పు కింద కాకుండా ముడి కందులు ఉంటాయి కదా, కందులు ఉడకబెట్టి పప్పు కింద చేయొచ్చట. సుస్పష్టంగా చెప్పారు ఇటు మూలంలో, ఇటు తెలుగులో కూడా చెప్పారు. పెసలైతే పెసరపప్పు వండమన్నాడు. ఒకవేళ కందులు వాడవలసి వస్తే కంది పప్పు కింద కాకుండా కంది గుండు గుండు కింద ఉడకబెట్టాలట, అది తినచ్చు. మినుములు, మినుములు కూడా మనకు వస్తాయి. అందుకే మినుముతో చేసిన గారెలు వండుతారు. ఇవి పొలుపవు కరము యోగ్యములు పితృతతికి. పితృదేవతలకి ఇవి చాలా ఇష్టం, యోగ్యం. ఈ పదార్థములు దానం చెయ్యొచ్చు, వంటకములుగా తయారు చేయొచ్చు, వచ్చిన వారికి పెట్టవచ్చు. శ్రాద్ధ కర్మంబునందు వర్జ్యములు వినుము. శ్రాద్ధంలో పనికిరాని పదార్థాలు వినండి. ఇంకా మేము ఏదో జనాచారంతో చేస్తున్నామనేది తీసి పక్కన పెట్టేయండి. ఈ జనాచారాలు తీసి పక్కన పెట్టి, ఇది వ్యాసుడు చెప్పాడు, దత్తాత్రేయుడు చెప్పాడు, మదాలస చెప్పింది, యోగశాస్త్రం ఇది, మార్కండేయ పురాణంలో ఇవి ఉన్నాయని, ఇవి ప్రజలకు తెలియాలనే సద్గురువులు భారతీ తీర్థస్వామి వారు ఆదేశించి చెప్పారు. అడగండి వారిని, అసలు గురువుల యొక్క సంకల్పం ఇది. మార్కండేయ పురాణం ఎందుకు చెప్పించారు? మార్కండేయ పురాణం చెప్పండి అని ఒక్క ముక్కన్నారంటే దాని వెనకాతలు ఎంత కోణం ఉంటుందండి. గురువుల యొక్క దృష్టి, గురువుల దృష్టి విశాల దృష్టి. లోకశ్రేయస్సు కోసం సంపూర్ణంగా ఇందులో ఉన్న సత్యములు అందాలి. ఇందులో ఉన్న విశేష సత్యములు ఇంకెక్కడా లేవు కాబట్టి ఇది అనేక రకాల ధర్మశాస్త్రములు, మంత్రశాస్త్రములు, పితృదేవతలు, దేవతలు ఇంతమందికి సంబంధించిన పుస్తకం కనుకే చెప్పించమన్నారు. ఈ శ్రాద్ధ కర్మంలో విడిచిపెట్టవలసింది ఏమిటో వినండి. ఒకటి, పెండలంబును. పెండలం విడిచిపెట్టాలి, పెండలం వాడకూడదు. మళ్ళీ పెండలం అంటే ఒక ఆయన తెలియక పెళ్ళామా అన్నాడు. అడిగిన విడిచిపెట్టడం కదా రావరావా. పెండలం అని తినడానికి ఉపయోగించే కూరగాయ. కండా పెండలం అంటారే, అందులో పెండలం సుమండి, తెలియక పెండలం అని వాడతారు కొంతమంది. పెండలాము అన్నారు, అది విన్నాం, కానీ పెండలము అని కూడా అని పిలుస్తారని అది తెలీదు. కానీ పెండలం అంటే భార్య మాత్రం కాదు, అసలు భార్య లేకుండా దద్దిరం పెట్టకూడదు. భార్యను మాత్రం విడిచిపెట్టకండి, దయతో సరిగ్గా వినండి. ఇవి తినే పదార్థం. దోస, దోసకాయ పొరపాటును కూడా పనికిరాదు. దోసకాయ పచ్చడి చాలా చోట్ల పెడుతున్నారు, దోస పనికిరాదు. సుస్పష్టముగా మార్కండేయ పురాణం దోస వివర్జనీయము అన్నది ఇదివరకు తెలియక చేస్తే దాన్ని పక్కన పెట్టేయండి. తెలియక చేసిన వాడికి వెండి దానం చేస్తే ఆ ప్రాయశ్చిత్తం అయిపోతుంది, పాపం పోతుంది. ఇనమేదట్టు నుంచి దోసకాయ పచ్చడి పెట్టకండి అనమాట. పలాండువు, నీరుల్లిపాయ పనికిరాదు. నీరుల్లిపాయ అని మనవాడు ఎర్రగడ్డను కూడా పిలుస్తారు కొంతమంది. ఆ నీరుల్లిపాయ పనికిరాదు. ఉల్లి అంటే వెల్లుల్లిపాయ పనికిరాదు. ఆనుగమ్ము, ఆనవకాయ అసలు పనికిరాదు. పీనుగైన వాడికి ఆనవకాయ పనికిరాదని శాస్త్రం. ఇంగువ, ఇంగువ పోపులో వేయకూడదు పొరపాటు కూడా. పితృకార్యక్రమాల్లో ఇంగువ వాడకూడదు, దేవకార్యక్రమాలకు వాడండి, మీరు వాడుకోండి బాగా. అసలు ఇంగువ నాకు కూడా కొంచెం కాకే. అలసందీయులు, అలసందీలు అనేవి ధాన్యం ఉన్నాయి, అవి అస్సలు పనికిరావు. ప్రత్యక్ష లవణ మసూరములను. అంటే ఇప్పుడు విస్తరాకులు అన్నం వడ్డించేటప్పుడు ఆఖరి మనం కొంచెం ఉప్పు కూడా వేస్తాం, ఎందుకని కూరలో ఉప్పు తగ్గిన, పులుసులో ఉప్పు తగ్గిన కలుపుకోవడానికి వీలుగా. ఒక్క తద్దినంలో భోజనం చెప్పే పెట్టేటప్పుడు భోక్తలకి ఈ తినేవాళ్ళకి వీళ్ళెవరికి కూడా ఉప్పు కనపడకూడదట. అందుకే ఆకులో విస్తట్లో మాత్రం ఉప్పు వేయకూడదు, డైరెక్ట్ ఉప్పు ఉండకూడదు, కూరల్లో ఉప్పు వేయాలి, అది ఎక్కువైనా తక్కువైనా పడవలసిందేట. అదే ఉత్తప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఖచ్చితంగా చాలా చోట్ల ఎప్పటి కూడా ఉప్పు వేస్తారు, అది ఉప్పు వేయాలని చేస్తాం, లవణం వేయాలి. వేస్తే ఏమవుతుందన్నమాట, ఒక్కోసారి మన చేతితో తక్కువ పడచ్చు, ఎక్కువ పడితే ఏం చేయలేం కానీ తక్కువ పడితే కలుపుకుంటాం. కానీ ఈ తద్దినంలో భోక్తలుగా వచ్చిన వాడికి పెట్టేవాడికి ఆకులు వేసి అన్నం పెట్టేటప్పుడు అందులో ఉప్పు మాత్రం వేయకూడదు, కనబడేలా చేయకూడదు. అందుకని దానికి ప్రత్యక్ష లవణం అన్నారు. పరోక్ష లవణం ఉండొచ్చు, ఎందుకంటే పప్పులో ఉప్పు కనపడదు కదా అందులో కలిపేశాక, పులుసులో ఉప్పు కనపడదు కదా, అలాంటి ఉప్పులే తప్ప డైరెక్ట్గా మాత్రం ఆకులో కనపడకూడదు. మసూరము చిరుశనగలు ఉంటాయి, చిన్న శనగలు, ఆ చిరుశనగలు కూడా పితృకార్యంలో వాడరాదు. కన్యాధనంతో తద్దినం పెట్టకూడదట. ఒక అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఆ అమ్మాయికి పుట్టింటి వారు సొమ్మిస్తారుగా, మొగుడు రేపు పొద్దున తద్దినానికి నీ డబ్బు పట్టుకురా అని తన పెళ్ళాం యొక్క ధనాన్ని ఉందే ఆ కన్యాధనాన్ని, దాని పొరపాటు కూడా వాడకూడదు. ఒకవేళ వీడు పేదవాడు, వాళ్ళ ఆవిడ దగ్గరే డబ్బు ఉంది, వీడు రూపాయి పనికిరాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలట, యాచన చేసి పితృకార్యం చేయమన్నారు. భార్యాధనం వాడకూడదట, స్త్రీధనముగా పెద్దలు ఇచ్చిన దాన్ని సొంతమునకు ఈ పితృకార్యములకు వాడితే మహాదోషం. కనుక కన్య కుంకుమునకును చేయకున్న ధనమని సుస్పష్టంగా చెప్పారు, ఆ ధనంతో పితృకార్యం పెట్టకూడదు. ఒకవేళ మనకి భార్య ధనం తప్ప వీడి దగ్గర ధనం లేకపోతే యాచించి తెమ్మన్నాం కదానని పతితుడి దగ్గరికి వెళ్ళకూడదట. పాపాత్ముడి దగ్గరికి పతనం అయిపోయిన వాడు, అటువంటి వాడి దగ్గర డబ్బు తెచ్చుకోకూడదు. ఎవరితో అయినా యుద్ధం చేసి వాదం చేసి డబ్బు తెస్తే అది పనికిరాదు. అందుకని ఈ ధనమట కొన్న ధనము శ్రాద్ధమున కుత్సితములను, ఇవి పనికి మాలిన ధనాలు. ఈ ధనముల వల్ల పితృదేవతలు బాధపడతారు, సాధ్యమైనంతవరకు కష్టపడి ముందు రోజు కాస్త కష్టపడి ఆ కష్టార్జితముతో, లేక పవిత్రమైన వ్యక్తులు ఉంటారు కదా, ఏ ధర్మాత్ములు హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు పవిత్రధనం అడిగి ఇవ్వండి కాస్త ఇవ్వండి అని అడిగి అవి తీసుకోవచ్చట, కానీ అపవిత్ర ధనం తీసుకోవద్దు. ఇంకా మర్నాడు నీళ్లు వాడతారు కదా, శ్రాద్ధానికి నీళ్లు కావాలి, ఎందుకని ఆచమనానికి కావాలి, అస్తమానం తిరోధకాలకు వాడాలి, యజ్ఞానికి వాడాలి, కాళ్ళు గడగడానికి భోక్తలకు వాడాలి కదా. ఆ నీరు ఎటువంటిది, అప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవాలి. రాత్రి తెచ్చిన నీరు దుర్గంధ ఫేన పూరితంబగు నీరును, రాత్రి తెచ్చి నిలవ పెట్టిన నీరు పనికిరాదు, దుర్వాసన వచ్చిన నీరు పనికిరాదు. నురగలు వచ్చి బుడగలు వస్తాయి సార్ వరదల్లో, ఆ వరదల్లో ఆ నురుగు గొక్కుతున్న అపవిత్రమైన జలం పనికిరాదు. మరి ఒక్కోసారి మన కర్మయోగం వల్ల అనేక రకాల ధర్మ సందేహాలు కదా, ఎక్కడో నగరంలో ఉంటున్నామండి, 5 రోజులకు ఒకసారి ట్యాప్ వస్తుందండి, ఒత్తప్పుడు నీళ్లు దొరకవండి, మా వల్ల కాదండి, ఏం చెయ్యాలి, పోని ఏ మినరల్ వాటర్ తెచ్చుకుందామంటే అది ఏ ఏడాది క్రితంలో తెలియదు, పైకి అక్కడ 6 నెలలలోపు బెస్ట్ బిఫోర్ 3 మంత్స్, 6 మంత్స్ అంటాడు కానీ అది బెస్ట్ కాదు, రుష్టి నీరు కూడా అనిపిస్తున్నారు ఈ మధ్యన డేట్లు మార్చి, కాబట్టి ఏ నీరు ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఏం చెప్పారు, ఆవు పాల చొక్క ఆ నీళ్ళల్లో ఒకవేళ రాత్రి పెట్టుకున్న నీళ్ళల్లో నిలవ నీళ్ళల్లో వేస్తే అది స్వచ్ఛ జలం అయిపోతుంది. ఇవాళ కుళాయి రాత్రి వచ్చింది, పొద్దున రాదు, అందుకని మీరు శ్రాద్ధం కోసమో లేక దేవతల కార్యక్రమం కోసం, ఒకవేళ దేవతలకైనా సరేట, స్నానం చేసి మడిగా నీళ్లు పట్టుకున్నారు, అది పొద్దున్న నీరు కాదు కదా, రాత్రి నీరు కదా, నిలవన్న నీరు కదా, అది పనికిరాదు అంటాడుగా, రాత్రి తెచ్చిన నీరు పనికిరాదు అన్నాడు, ఇప్పుడు ఈ నీరు తప్పలేదు. అందుకని అటువంటిప్పుడు ఏం చేయాలన్నమాట, కొంచెం గోక్షీరం అందులో వేస్తే అది పవిత్రం అవుతుంది, దర్భలు వేస్తే పవిత్రం అవుతుంది, లేదా గంగాజలం తెచ్చి ఇళ్లలో పెట్టుకున్నారుగా ఆ గంగాజలం ఒక్క చుక్క అందులో వేస్తే అప్పుడు అది పవిత్రం అవుతుంది. అవకాశం ఉన్నవాడు మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ తాజా జలం తెచ్చి పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా అలాగే ఏ రకమైన అపవిత్ర జలాలు ఉన్నా వాటన్నిటికీ క్షీరము గంగాజలము లేక దర్భలో ఇవి పవిత్రం కనుక అదే అలాగే చేసుకోమన్నాడు. ఆవు పాలు ఈనిన తర్వాత 10 రోజులు లోపు అయితే మాత్రం అది వాడకూడదు. మళ్ళీ శుభం చెయ్యొచ్చు అన్నాం అనుకోండి, ఇప్పుడు అపవిత్ర జలం జలశుద్ధికి పాలు వాడమన్నాం, కానీ ఒక ఆవు అప్పుడే ఈనింది, ఆ ఈనగా వచ్చిన పాలు ఉన్నాయే అవి గనక ఈ రాత్రి తెచ్చిన నీళ్లల్లో వేసి ఇవి శుద్ధ అయిందని పితృదేవతలకు వాడితే మొత్తం శ్రాద్ధమంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఆవు దూడని పెట్టిన 10 రోజుల తర్వాత పాలే కానీ ఈ లోపు పాలు పనికిరావు. మళ్ళీ ఎంత జాగ్రత్త తీసుకోమన్నాడు, ఎక్కడికక్కడ మనకు అనుమానం లేకుండా చెప్పాడు. ఈయన 10 దినంబులలోని ఆవు పాలను వర్జించున్నది అన్నాడు. ఈయన 10 రోజుల్లోపు ఆవు పాలు కూడా పనికిరావు, ఎంత ఆవు పాలైనా సరే. ఎట్టి పరిస్థితుల్లో శ్రాద్ధం జరిగేటప్పుడు మరుగులో ఉండాలి. కొన్ని ఆ ప్రాంతానికి వచ్చాయా మొత్తం పితృకార్యం వ్యర్థం. ఏమిటిది, కోడి, ఓరబంది, కుక్క, నపుంసకుడు, అసురగణము శ్రాద్ధ నిచేయుకాన మరువునందు గావించున్నది రక్షకాగతిలలు ధరణి కలయజల్లి. కోడి వచ్చిందంటే శ్రాద్ధం జరుగుతున్న చోటికి మొత్తం శ్రాద్ధం వ్యర్థం. సరే పంది వచ్చింది, అది వ్యర్థం. కుక్క పనికిరాదు, ఇళ్లలో కుక్కలను పెంచుకొని కుక్క అని అప్పుడే పిలుస్తారా కర్మ కాకపోతే పెంట ప్రధాన సమయంలో అస్సలు కుక్క చూడకూడదు. నపుంసకుడు పనికిరాడు, సరే అసురగణం రాక్షసులు పనికిరారు. ఇప్పుడు కలియుగంలో వేరే రాక్షసులు ఎవరు అక్కర్లా, టీవీ పెట్టుకోకండి అందులో రాముడిని అరెస్ట్ చేస్తాను అని పలుకుతోంది ఒక దౌర్భాగ్యురాలు, వాళ్లే రాక్షసులు. అంటే రాముడిని కృష్ణుని తిట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాక్షసులు. రాక్షసులు అంటే డైరెక్ట్ దిగిరా అక్కర్లా, టీవీ పెట్టుకున్నప్పుడు అందులో ఆ సీరియల్స్లోనో ఈ దరిద్ర పెంట్రీలో అందులో ఒక దరిద్ర ఛానల్ ఉంది రామచంద్ర ప్రభు అలాంటి ఛానల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇక వేరే మీకు రాక్షసులు వచ్చి శ్రాద్ధమును పాడు చేయక్కర్ల, వాళ్లే రాక్షసులు వాళ్ళు. కాబట్టి అలాంటివన్నీ ఆ పూట నిషేధంగా పెట్టుకోండి, ఇవి రాకుండా చూసుకోండి. అందుకని సాధ్యనతలకు ఇంట్లో తాళం పెట్టేస్తారా వీధి గడియ దగ్గర, ఎవరు పెడితే వాళ్ళు లోపలికి రాకుండా. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న కర్మగాలు వచ్చాయి అప్పుడు ఏం చేయాలట, ఇంటి చుట్టూత తెల్లలు జల్లి నువ్వులు జల్లేస్తే దోషం పోతుందిట. అందుకే అన్నాడు రక్షకాగ తెల్లలు ధరణి కలయ జల్లి. మన జాగ్రత్త మనం తీసుకున్నాం, అయినప్పటికీ ఈ కోడో కుక్కో పందో నపుంసకుడో వచ్చాడు. ఇంట్లో పిల్లలు వద్దన్న వినిపించుకోకుండా అప్పుడే టీవీ పెట్టారు, ఈ రాక్షసులు కనపడ్డారు, అప్పుడేం చేయాలి, ఇన్ని నువ్వులు తీసుకుని ఈ కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే శ్లోకం చదువుకుంటూ ఇంటి చుట్టూతో నువ్వులు జల్లేస్తే మొత్తం దోషంతో ఒక దెబ్బ కొట్టుకుపోతుందట. అందుకని నువ్వులు జల్లేవారు పూర్వం, నాలుగు వైపులా ప్రారంభంలో జల్లిస్తారు. నువ్వులు కనుక ఇంటి చుట్టూ ఉన్న భూమి మీద జల్లితే మొత్తం దోషం పోతుంది. తెలియక చాలామంది ఇంట్లో నువ్వులు జల్లితే శని అనుకుంటున్నారు, శని కాదు, శని దోషం పోగొడుతుందిట. ఒకటికి 2 సార్లు చెప్పింది ఆవిడ, ఒరే నాయన ఏలినాడు శని దోషం ఉన్నా పితృదోషం ఉన్నా ఈ తద్దినాల సమయంలో ఇంటి చుట్టూ ముడి నువ్వులు దొల్లుకోండి మీకు దోషం రావు. ఎవడన్నా పాపాత్ముడు నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ నువ్వులు తొక్కితే ఈ పాపం అంతా నీ పాపం కొట్టుకుపోతుంది. పుణ్యాత్ముడు వచ్చినప్పుడు అది తొక్కితే ఆ పుణ్యాత్ముడి వల్ల నీ కుటుంబం పవిత్రమవుతుంది, అతడు నువ్వు సుఖపడతావు, కాబట్టి నువ్వులు దొల్లు అన్నారు. కాబట్టి నువ్వులు ఇంటికి తల్లితే అది గొప్ప రక్ష. ఇంటి చుట్టూ నువ్వులు తల్లడం అంత గొప్ప రక్షణ, కుటుంబానికి ఇంకేం లేదట. గృహమునకు వాస్తు దోషములను కూడా తొలగింపచేసే శక్తి మంత్రపూర్వకంగా నువ్వులు తల్లడం వల్ల వస్తుంది. ఆ నువ్వులకి అంత శక్తి ఉంది. కాసి నువ్వులు తీసుకుని ఇందాక చెప్పినట్టుగా శని శ్లోకం చదువుకుంటూ ఇంటి చుట్టూ తల్లితే మొత్తం వాస్తు దోషాలే పోతాయి అన్నారండి పురాణాల్లో. ఇంకా పతితులు, సూతకం మైలు ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు శ్రాద్ధ సమయంలో ఆ ద్రవ్యాలని వంట పదార్థాలని ముట్టుకోకూడదు. రజస్సుల చూపతి నింద్యము శ్రాద్ధ వేళ యందు కుమార, బయటున్న స్త్రీ అక్కడికి వచ్చి ఆ తద్దినం పెడుతున్న వాళ్ళని ఆహారాన్ని చూచిందా మొత్తం శ్రాద్ధం వ్యర్థమవుతుంది కనుక ఆ కాసేపు బయట ఉన్నవాళ్ళు గదిలో ఉండాలట. మొత్తం కార్యక్రమం పూర్తయ్యేదాకా బయటికి రాకుండా చూసుకోవాలి. వినుకేశ కీటక అన్వితము వస్త్రానిలాఘతము దుర్గంధ సంయుతమును సునకాది నిరీక్షితము బైనది పర్యుషితము ఇవి ఎల్ల వర్జ్యములు సుమ్ము. తల వెంట్రుకలు పడినా, పురుగులు పడినా, లేదా బట్ట అందులో పడిపోయినా అంటే ఏమిటనమాట, పాపం తద్దిన పెడదాను ఒక ఆయన ఆచమనానికి గిన్నె పెట్టుకున్నాడు, ఆచమన పాత్రలో ఈ వస్త్రం వెళ్ళిపడింది, ఏమైంది అది అపవిత్రం అయిపోతుంది. కాబట్టి ఏమని చెప్పారు, తల వెంట్రుకలు, పురుగులు, వస్త్రం, దుర్వాసన, కుక్కలు చూచిన, ఇదంతా పర్యూషితము అంటే దూషితము, పనికిరానిది, ఇది అపవిత్రం. ఇలాంటివి శ్రాద్ధకాలంలో పనికిరావు. అప్పుడు కూడా ఒకవేళ కర్మయోగము వల్ల మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కసారి పొరపాటు వస్తుందండి. మనం మానవ మాత్రం, నెత్తి మీద వెంట్రుకలు ఉంటాయి, పాపం ఇంట్లో ఆవిడ వంట చేస్తోంది, అప్పుడు అప్పుడే వీళ్ళు వెంట్రుకలు అందులో పడితే ఏం చేస్తాం అది, అందుకని ఆ భోజనానికి ముందు భోక్తలు భోంచేసే చోట చుట్టూ నువ్వులు చల్లితే అప్పుడు ఈ దోషం కొట్టుకుపోతుంది. నీవు మాత్రం దోషం చేయకు, పొరపాటున ఒకవేళ దోషం జరిగితే ఏం చేయాలన్నమాట, నువ్వులు చల్లన్నారు. ఒక్కొక్కప్పుడు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నములు చేసినా ఆ సమయంలోనే కర్మయోగం వల్ల హత్యను తుమ్మాడనుకున్నాం. పాపం ఒక ఆయన శ్రద్ధం పెట్టాలనుకున్నాడు, ఎదురుగుండా భోక్తలను పెట్టుకున్నాడు, వాళ్ళు అన్నం తింటూ ఉంటే పెద్ద తుమ్ము వచ్చింది, అప్పుడు ముక్కులోంచి పడకూడని పదార్థం వచ్చి వాడు విస్తట్లో పడింది, వాడు భోజనం చేస్తుంటే అప్పుడు ఎంత దోషం అండి అది. మీరు ఒకసారి ఆలోచించారు, తుమ్మాం అది మన చేతిలో ఉండదు, ఎంత ఆపుకుందామని ఒక్కోసారి తెలియకుండా అప్రయత్నంగా వస్తాయి. పాపం తింటున్న భోక్త అంటే ఎటువంటి వాడండి, విశ్వదేవత పితృదేవత స్థానం అది, భోక్తల్ని ఎంతో గౌరవంగా చూడాలి కదా. కాసేపు వాళ్ళ దాంట్లో మన ఈ శ్లేష్మమో ఇంకోటో పడింది, అది మహాపాపం. అప్పుడు ఏం చేయాలి, పితృదేవత స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది, మీకు అయిపోయేలోపు పంచిపెడతాం, మార్కండేయ పురాణంలో వస్తుంది. నమస్యేహం పితృన్ శ్రాద్ధే అని మొదలవుతుంది ఆ శ్లోకం, అవన్నీ రాసి పెట్టాం, రేపో మాపో ప్రింటింగ్ కెడతాయి, చివరి రోజు మీకు ఇస్తాం. ఈ తద్దినం జరుగుతున్నప్పుడు ఆ పితృదేవతల స్తోత్రం చదివితే ఇంకా ఏ పాపం చేసినా పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఆ భోజనం అయ్యాకప్పుడు ఆ భక్తులకి క్షమార్పణ చెప్పుకొని మళ్ళీ అన్నం పెట్టి వాళ్ళకి దక్షిణ ఇచ్చి పంపించేస్తే చాలట, ఈ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఒక్క యోగికి కనుక మన అదృష్టం బాగుండి, ఒక సన్యాసికి అన్నం పెట్టగలిగితే ఈ పితృదేవతలు బ్రహ్మానందం పొందుతారు. అందువల్ల వీలున్నంత వరకు ఇలా చేస్తే మంచిది. ఇంకా సదాచారం చెబుతున్నాను విను, ఆచారము అంటే ఇలా చేసి తీరాలి అని అర్థం. ఇలా నడుచుకుంటే మనిషికి ఇటు దేవతల అనుగ్రహం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, అన్ని రకాలుగా సుఖశాంతులు లభిస్తాయి. ఇలా మానవునికి ఆరోగ్యము దేవతానుగ్రహము అన్నిటినీ ఇస్తుంది కనుక దానికి ఆచారము. శాస్త్రములు ఇలా చేసి తీరాలి అన్నాయి కనుక దానికి ఆచారం, ఆచరించవలసినది ఆచారం. అవి ఎటువంటివో విను, దానం ఎంతో కొంత చేయటం సదాచారాల్లో మొదటిది, తపస్సు అనగా కాసేపు ఆహారాన్ని జలాన్ని విడిచిపెట్టి కడుపుని కొంతసేపు మార్చి కఠిన దీక్షతో కళ్ళు మూసుకుని తన ఇష్టదేవతని స్తుతించడం తపస్సు అని పిలువబడుతుంది. ఇంద్రియ నిగ్రహంతో చేసి శరీరాన్ని బాధ పెట్టేదాన్ని తపస్సు అంటారు. అంటే ఏమిటనమాట, చకచకచక వెంటనే లేవగానే ఇడ్లీ తినకుండా ఒక్క అరగంటైనా ఆకలికి మాడనివ్వాలి కడుపుని, తన శరీరం ఎంతవరకు సహిస్తుందో ఆకలిని అంతవరకు కళ్ళు మూసుకుని భగవద్ధ్యానం చేస్తే దానికి తపస్సు అని పేరు. కలియుగంలో అలాంటివి చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు, మరీ బొత్తిగా కడుపు మాడిపోతే తట్టుకోలేరు యుగంలో. పూర్వం 100 ఏళ్ళు అన్నం లేకుండా శరీరాన్ని వేడి ఎక్కేలా చేసి పాడు చేసుకున్నారు కనుకే దానికి తపస్సు అని పేరు. అటువంటి తపస్సు ఎంతో కొంత చెయ్యాలి, యజ్ఞములు చెయ్యాలి, వీలున్నంత వరకు ఇతరులను గౌరవించాలి. ఇలాంటి ఆచారాలలో ఉత్తమ ఆచారం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, తెల్లవారుజామున లేవాలి, రాత్రేమో పెందరాళ్ళే పడుకోవాలి, ప్రొద్దుట మాత్రం పెందరాళ్ళే లేవాలి. రాత్రి 12 ఇంటి దాకా 1 గంట దాకా క్రికెట్లు చూస్తూ సీరియల్ చూస్తూ పడుకుంటే పొద్దున్న లేవలేడు వాడు. దానివల్ల ఏమవుతుంది, ప్రాతకాలంలో చేయవలసిన కర్మలన్నీ ఆగిపోతాయి, దానివల్ల అనారోగ్యం వస్తుంది. అసలు షుగర్ రోగానికి మూల కారణం ఏంటో తెలుసా, మనం మంచి వయస్సులో ఉన్నప్పుడు తెల్లవారుజామున లేవకపోవడం, దానివల్లే షుగర్ వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాసేపు అటు ఇటు నడిచి లేక పరిగెత్తి ఆ తర్వాత స్నానము చేసి సంధ్యావందనం చేసిన వాడికి తొందరగా రాదు చూడండి షుగర్ రోగం. కాబట్టి ఆచారాల్లో బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మంచిది. ధర్మార్థ చింతన చెయ్యాలి, లేవగానే చేతులు ఒక్కసారి నలుపుకొని చేతులు చూడాలి, ఎందుకంటే చేతి చివరి భాగంలో లక్ష్మి ఉంటుంది. కరాగ్రే వసతి లక్ష్మీ కర మధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. అగ్రభాగంలో లక్ష్మి, మధ్యలో సరస్వతి, ఈ చివరి భాగంలో గౌరీ ఉంటారు కనుక ముగ్గురు అమ్మవార్లకి నిలయం మన చెయ్యి, అందుకని లేవగానే వాటిని చూసుకోవాలి. ఆదిత్యునుదయాస్తమయముల చూడని అనృతంబు పల్కమియలుకలేమి. సూర్యోదయం సూర్యాస్తమయం కళ్ళారా చూడకూడదు. అంటే ఏమిటనమాట, సూర్యోదయానికి ముందు లేచి సంధ్యావందనం చేయరా, సూర్యాస్తమయ సమయంలో సంధ్యావందనం చేయరా అని చెప్పారు. ముందులే ఆలస్యంగా లేవకు. తర్వాత బయట ఉన్నప్పుడు స్త్రీ చేతి వంటకం తినకు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఉద్యోగం చేసినా సరే బయట ఉన్నప్పుడు ఆ మాత్రం 3 రోజులు భార్య కోసం మాత్రం వండి పెట్టలేడేటి, 27 రోజులు ఆవిడ వండి పెడుతుంది, ఒక 3 డేస్ చెయ్యాలిగా చెయ్యాలి. అంతేగాని బయట ఉన్నప్పుడు స్త్రీ అగ్నిని ముట్టుకోవటం మహాపాపం, అగ్నిని ముట్టుకుని ఆవిడ చేసిన వంట తినడం ఈ మహాపాపం. దీనివల్లే పిల్లలు అల్లరి వాళ్ళు అవుతారు, రోగులు అవుతారు, క్రమక్రమంగా అనేక రకాల పాపాలు చుట్టుకుంటాయి. పిల్లలకి చిన్నప్పటి నుంచి రోగాలు రావడానికి మూల కారణం ఈ బయట ఉన్నప్పుడు ముట్టుకోవడం. ఒక్కప్పుడు మినహాయించారు. ఈ మినహాయింపు ఎప్పుడిచ్చారు? ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ ఒక్కతే ఉంటుంది, ఆవిడకి వేరే అన్నం వండి పెట్టేవాడు, సాయం చేసేవాళ్ళు లేరు. అప్పుడు తనకి తానే వండుకోవాలి కనుక ఆవిడ బయట ఉన్నప్పుడు అగ్నిని ముట్టుకుంటే వంట చేసుకుంటే దోషం ఉండదు. కానీ ఇంట్లో తల్లి వండి పెట్టే ఆవిడ ఉండి, తండ్రి ఉండి, లేక భర్త ఉండి, పిల్లలు ఉండి, సాగుబడి ఉండి కూడా ఆవిడ కావాలని అగ్నిని ముట్టుకుని వంట చేసుకుంటే మాత్రం ఈ దోషం ఆవిడకు వచ్చి పడుతుందట.